కానీ ఈ ఏనుగుని రక్షించే హడావిడిలో సంభ్రమంలో ఉన్న కారణం చేత ఆయన నమస్కరించిన వాడికేసి తలెత్తి చూడడం లేదు, దీవించడం లేదు, లేదా మళ్ళీ అభ్యర్థన చెయ్యడం లేదు, అసలు పట్టించుకోవడం లేదు. అన్నీ మర్చిపోయి అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు ఆయన. అలా వెళ్ళి 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 ఎక్కడో ఉన్న త్రికూట పర్వతం దగ్గర ఉన్న సరోవర ప్రాంగణం చేరాడు. ఆ ప్రాంగణంలో అప్పుడే స్వామివారు దూరం నుంచి వస్తూ ఉంటే, అమ్మయ్యా ఇప్పటికి నా ప్రార్థన విన్నాడు అని కొత్త కొత్త పువ్వులు పీకి ఆయనకేసి తొండమెత్తి విసురుతోందిట. ఆయన చూడగానే అర్థమైపోయింది, వస్తున్నాడు స్వామివారు, గరుడ వాహనుడు, గరుత్మంతుడు వెనకొస్తూ ఉంటే ముందొస్తున్నాడు, నన్ను రక్షిస్తాడు అనుకుని దూరం నుంచి ఆ రూపాన్ని చూచి పువ్వులు వేసి పూజిద్దామని తొండంతో పువ్వులు అలా పైకి పెట్టుకుని విసురుతున్నాడు గజేంద్రుడు. ఆ సమయంలో స్వామివారు అక్కడికి వచ్చేశారు. ఆయన వెనకే వచ్చి పడ్డాయట శంఖచక్రాదులు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన వెంటే ఉంటాయి. అందుకే ఆయన రాగానే ఆయనకి నా అవసరం ఉంటుందేమోనని శంఖం వచ్చింది, చక్రం వచ్చింది, గద వచ్చింది, పద్మం వచ్చింది, కోదండం, అన్ని చేతుల్లోకి వాటంతట అవే వచ్చి టక్ర పట్టుకున్నాయిట ఆయన్ని. ఆయన పట్టుకోలేదు వాటిని, అవే పట్టుకున్నాయిట ఆయన్ని అతుక్కుపోయే చేతులకి. అప్పుడు ఆయన అందులో ఏం చేశాడు, అంభోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనారంభుండైన వెలుంగురేని చలువారందొచ్చి నీటంగుబుల్గుం భద్వానముతో కొలంకువు కలంకుం వందగా దొచ్చి దుష్టాంభోవర్తి వసించు కర్కటికి డాయంబోయి హృద్వేగమై భీమంబై తలవాసి భీమంబై తలభ్రాపి ప్రాణముల బాపిల్ చక్రమాసుక్రియం హేమక్ష్మాధర దేహమున్ చకిత వన్యేభేంద్ర సందోహమున్ కామక్రోధన గేహమున్ కరటి రక్తస్రావగాహంబు నిస్సీమోత్సాహము వేతదాహము జయశ్రీమోహముల్ గ్రాహముల్. చేతిలోకి వచ్చింది చక్రం. ఆ చక్రాన్ని స్వామివారు వెనక ముందు చూడకుండా విడిచిపెట్టాడు. ఆ చక్రం మహావేగంగా వచ్చింది, సరోవరంలోకి వెళ్ళిపోయింది. మంచి వేగంగా సరోవరంలోకి వెళ్ళిపోతూ ఉంటే అది ఎలా ఉందో తెలిసినా, ఈ చెరువులో తామర పువ్వులు ఉన్నాయి, ఆ తామర పువ్వులను వికసింపచేయటానికి సూర్యుడు ఈ చక్ర రూపంలో పెడుతున్నాడేమో. ఎందుకంటే సూర్యుడు వస్తే తామర పువ్వులు వికసిస్తాయి. ఈ లోపల ఒక కొత్త తామర పువ్వు ఉన్నది. ఆ తామర పువ్వు ఏమిటి అంటే పరమ పవిత్రమైన గజేంద్రుడి పాదం. ఆ పాదానికి వికచింప చెయ్యాలి, దానికి వికచనత్వం కలగజెయ్యాలి, అనగా పాదాన్ని విడిపించి రక్షించాలి అనే ఉద్దేశంతో కొత్త సూర్యుడు వస్తున్నాడా అన్నట్టుగా ఈ చక్రం మహావేగంగా నీటిలోకి వెళ్ళిపోయింది. ఆ వెడుతూ ఉంటే పెద్ద శబ్దం వచ్చేసిందిట, కొలనంతా కలచబడింది, అందులో గుబుల్ గుబుల్ అనే శబ్దం పుట్టింది, నీరు ఆకాశం అంతెత్తి లేచిపోయింది. అలా లేచిపోతూ ఉండగా ఆ చక్రం అందులోకి ఒక మహా ఓడ వెళ్ళినట్టుగా వెళ్ళిపోయింది, కళేబరం వెళ్ళినట్టుగా వెళ్ళిపోయింది. తన అంచులతో, పదునైన అంచులతో నీటిని కరిగించేసింది, కోసేసింది, వేగంగా వెళ్ళింది. అప్పటికే మొసలి మహోత్సాహంతో ఉందిట, ఏనుగు యొక్క పాదం పట్టుకుని దాని రక్తం తాగుతూ పట్టరాని ఉత్సాహంతో దాహం తీర్చుకుంటూ జయశ్రీమోహము అంటే నేను జయం పొంది తీరుతాననే వ్యామోహంతో ఉన్నది. అటువంటి దాని దగ్గరికి వెళ్ళి భయంకరాకారంతో దాని తలని పొర్రున ఓ పొట్లకాయ నరికినట్టుగా, కాకరకాయ ముక్క కోసినట్టుగా కోసి అవతల బారేసింది. దాంతో దాని తల దిగిపోయింది. ఆ తలలో ఉన్న ఏనుగు యొక్క కాలు బయటకు వచ్చింది. గజేంద్రుడికి మోక్షణం అయిపోయింది. ఒక్క క్షణకాలంలో కాలు ఎప్పుడైతే విముక్తి పొందిందో మహోత్సాహం వచ్చింది. వచ్చిన పాపం బయటికి రాలేకపోతుందట నీరసంగా. స్వామివారు చాలా జాలి కదండి, ఆ పైనే ఉన్నాడు ఆయన, కిందకి దిగలేదు. అక్కడి నుంచే చెయ్యాలి పొడుగ్గా పెంచి, ఇక్కడి నుంచి చెయ్యి పొడుగ్గా చాచి, మనం చాస్తలేం, ఇక్కడి నుంచి చెయ్యి ఇక్కడికంటే వెళ్ళదు, ఆయన చెయ్యి అక్కడ దాకా వెళ్ళిపోయింది చెరువులోకి. ఆ చేత్తో ఆ ఏనుగు తొండం ముత్తుకుని మెల్లిగా బయటికి లాగట్టు, వాళ్ళు ఒక్క దెబ్బకి బలాత్కారంగా లాక్కుండా. అందుకే మెల్లగా లాగి పాపం ఆ ఏనుగు చెమట పట్టేసి ఒళ్ళంతా గజగజలాడిపోయి తిండి లేక ఒక్క విధంగా చెప్పాలంటే నర్వస్ వీక్నెస్ వచ్చింది, శరీరం కంపించిపోతోంది. ఆయన ఎంత కరుణా సముద్రుడండి. ఇంకో చేత్తో ఏం చేసేట, చెమటంతా తుడిచేట, నుదుటి పట్టిన చెమటంతా వేలుతో తీసి కింద వేసేట, ఒళ్ళంతా నిమిరాడు చేతులతో. అలా నిమరతడంతో, అంతటి పరమాత్మని పవిత్ర హస్తం తగలడంతో ఆ శరీరానికి ఎక్కడ లేని శక్తి బలము వచ్చాయి. ఎంత గొప్ప చెయ్యది ఆ చెయ్యి, అసలు శరీరానికి తగిలితే చాలు మొత్తం శరీరంలో ఉన్న నీరసం అంతా తొలగిపోయింది. శ్రీహరి కర్ర సంస్పర్శను, శ్రీహరి కర్ర సంస్పర్శను దేహము దాహంబుమాని ధృతి కరిణీ సందోహంబు తాను నొప్పెను మోహన కేంకార శబ్దములతో నొప్పెల్. శ్రీహరి యొక్క పవిత్ర హస్తస్పర్శకు నోచుకున్నాడు. ఈ శరీరమునకున్న బాధంతా పోయింది. దాహము అంటే మంట, లోపలంతా ఒక రకమైన మంటగా ఉంది వాడికి, ఆ మంట అంతా తొలగిపోయింది. ధైర్యం వచ్చింది, బలము వచ్చింది, కాంతి వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. టక్కర ఎప్పుడైతే ఈయన పైకి వచ్చాడో ఆడ ఏనుగులు చుట్టూ చేరిపోయాయి. ఈ విధంగా కరిణీ సందోహంబు తాను పోల్చాను, ఆడ ఏనుగులతో కలిసి మహారాజు గారు భార్యాసమేతంగా శ్రీహరి ఎదురుగుండా నిలబడ్డాడు. నిలబడి ఏం చేసేట అప్పుడు మోహన ఘేంకార శబ్దములతో నొప్పిన తొండవెత్తి అందంగా ఘేంకరించాడు. ఇంత పూర్వం ఘేంకారం కాదు అది, ఏడుపు. ఇప్పుడు ఘేంకారం నిజంగా మధురంగానే ఉంది, శ్రీహరిని స్తోత్రం చేస్తున్నట్టుగా ఉంది. అలాంటి ఘేంకారం చేశాట. ఒంట్లో ఓపిక లేనప్పుడు నారాయణ నారాయణ అంటాడు. అదే కొంచెం ఓపిక ఉంటే చక్కగా నారాయణ నారాయణ అనగలుగుతాడు. అలాంటి నారాయణ శబ్దం తొండం నుంచి మోహన రూపంలో బయటకు వచ్చిందా అన్నట్టుగా ఉందన్నమాట. అంత అందంగా శబ్దం చేశాడు ఆయన. అప్పుడు ఏం జరిగింది, ఈ మొసలి తల తెగడంతో మొసలి శరీరం నుంచి ఒక మహాపురుషుడు పైకి లేచాడు. వాడి దగ్గరకు ఒక విమానం వచ్చింది, ఆ విమానంలోకి ఎక్కాడు. వాడెవడో చెబుతున్నాను వినవయ్యా పరీక్షన్నరేంద్రడ, ఈ మొసలికి కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంది. మనకి సినిమాలో రింగులు రింగులు తిప్పి వెనక్కి తీసుకెడతారే ఫ్లాష్ బ్యాక్, అలాంటిది ఒకటి ఉంది వీడికి, ఈ మొసలికి. జననాథ దేవల శాప విముక్తుడై పటుతర గ్రాహ రూపం భూమాని. ఓ మహారాజా, పూర్వం దేవలుడు అని పేరు కలిగిన ఒకనొక ముని ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. దేవలుడు అంటే ఆయన తర్వాత కాలంలో వేదవ్యాసునికి శిష్యుడిగా కూడా పుట్టాడు. కానీ ఏనాడో ఆయన దేవలుడు చాలా తపస్సు చేసిన మహాత్ముడు. ఈ దేవలుడు ఎంత తపస్సు చేశాడో తెలిసిన మీకు, హిమాలయ పర్వతాలకు వెళ్ళి పైనుంచి కిందకి పడుతున్న ఆకాశగంగలో చల్లని మంచునీరు కదా అక్కడ ఆకాశగంగ హిమాలయాల్లో, ఆ మంచునీటిలో కంఠం వరకు నిలబడి శీతకాలంలో తపస్సు చేసేవాట. శీతకాలంలో ఇక్కడ వరకు ఆ మంచులో నిలబడి ఆ ఆకాశగంగలో ఓం నమో నారాయణాయ అనేవాడు. వేసవి కాలంలో ఏం చేసేవాడు, ఈ హిమాలయ పర్వతాల నుంచి మందర పర్వతానికి వెళ్ళిపోయి అక్కడ బాగా వేడి ఎక్కువ, వేసవకాలంలో చుట్టూతో 5 అగ్నిగుండాలు పెట్టుకుని ఆ అగ్నుల మధ్యలో ఉండేవాడు. వర్షాకాలంలో సముద్రంలో నిలబడి వర్షం దబదబదబ ధారగా పడుతూ ఉంటే అక్కడ తపస్సు చేసేవాడు. ఒకసారి ఈయన శీతకాలంలో చల్లని గంగానదీ జలాలలో ఇక్కడ వరకు కంఠం వరకు నిలబడి తపస్సు చేస్తున్నాడు. ఆ సమయంలో భూలోకానికి విమానం ఎక్కి హూ హూ అని ఒక గంధర్వుడు వచ్చాడు. ఆ గంధర్వుడి పేరు హూ హూ, హా హా హూ హూ అని ఇద్దరు గంధర్వులు ఉండేవారు. వాళ్ళు అన్నదమ్ములు, చాలా గొప్పవాళ్ళు. అందులో వీడు రెండో వాడు హూ హూ. ఈ హూ హూ అనేటటువంటి గంధర్వుడు భూలోకం అంతా చూద్దాం, తీర్థయాత్రలు చేద్దామని హిమాలయ పర్వతాలకు వచ్చాడు. ఆయనకి ఎదురుగుండా ఏం కనబడింది దృశ్యం, ఆకాశగంగలో చలికాలములో కంఠము వరకు నీళ్లలో ఉండి ఓం నమో నారాయణాయ అంటూ స్తోత్రం చేస్తూ రెండు చేతులు నెత్తి మీద పెట్టుకుని ఉన్న దేవలుడు కనబడ్డాడు. అది చూడగానికి వీరికి కొంటి ఆలోచన వచ్చింది, వీడికి నిజంగా భక్తి ఉందా, ఈ చలికాలంలో పేకలోతు నీటిలో నిలబడ్డమే కష్టం, రెండు చేతులు పైకెత్తిన వీడు బతుకున్నాడా లేదా, అసలు వీడికి నిష్టం ఉందా లేదా, వీడి నిష్ట పరీక్షిద్దాం అనుకున్నట్ట. కర్మయోగం అంటారు, ఒక ఋషిని పరీక్షించడం ఏమిటి, లేకపోతే పరీక్షించేటప్పుడు లెవెల్ చూసుకోవాలి. ఏదో సామాన్యుడు పరీక్షించడం వేరు, మహాత్ముడైన యోగిని దేవలుండి పరీక్షించడానికి ఏం చేసేట, మొసలి రూపం ధరించి నీళ్లలో చేరి కాళ్ళు గుచ్చుకు లాగాడు. ఆయన పడిపోయాడు, పడిపోగానే మండిపోయింది ఆయనకి. ఏళ్ల తరబడి కష్టపడి తపస్సు చేసుకుంటున్నాను, హఠాత్తుగా నా తపో దీక్షకి భంగం కలిగించావు, శీతకాలంలో కదలకుండా ఉంటేనే ఈ దెబ్బతో ఆయనకి మోక్షం వచ్చేది, ఆఖరణ మోక్షం వచ్చే ముందు పడగొట్టావు, అంటే నా తపస్సు అంతా పాడు చేశావు, నా వైకుంఠ ప్రవేశాన్ని పాడు చేశావు. మూర్ఖుడా, నేను నీకు దొరికానట్రా, నాలాంటి తపస్సు కలిగినటువంటి వాళ్ళు, తపస్సు చేసేటటువంటి వాళ్ళు ఎవరికి ఏం అపకారం చేస్తారు, ఎక్కడో అడవుల్లోనో లేక తీర్థస్థలాలలోనో నదులలోనో ఉండి మా పనులు మేము చేసుకుంటూ ఉంటే మమ్మల్ని బతకనివ్వరట్రా, మీరు నన్నే పరీక్షిద్దాం అనుకుంటావా, మొసలి రూపంతో కాలు పట్టుకుని పీకుతావా, మూర్ఖుడా నీకు ఇదే తగిన శిక్ష, నువ్వు నన్ను ఏ రూపంతో కాళ్ళు పట్టుకులాగావో ఆ మొసలి రూపం నీకు శాశ్వతం అయిపోగాక, నువ్వు మకరమవై అల్లాడిపో, చెత్తా చెదారం తిను, చేపల్ని పీక్కు తిను, ఏనుగుల్ని పీక్కు తిను, కుళ్ళిపోయిన కళేబరాలని తిను, మహానుభావుల్ని తిను, నీ బతుకంతే, ఆ మాంసంతో నెత్తురుతో బతుకనగానే వాడు కాళ్ళ మీద పడి ఏడుస్తూ, ప్రభు నేను చాలా అపరాధం చేశానండి, తెలియక అజ్ఞానంలో ఈ పని చేశాను, మీలాంటి సాధుమూర్తులకు అపచారం చేశాను, తప్పు తప్పే, శాపం అనుభవిస్తాను, శాప విముక్తి ప్రసాదించండి అన్నాడు. అప్పుడు ఆయన జాలిపడి, నువ్వు తొందరపడి కాలు లాగావు, నేను తొందరపడి నిన్ను చెప్పించి నా తపశ్శక్తి కొంత పోగొట్టుకున్నాను, సరే ఇది ఒక కర్మయోగం, దీని వెనకాతల ఏదో పరమార్థం ఉన్నది, సంకల్పమంతా వాసుదేవునిదే, ఇప్పుడు నీకు నేను శాప విముక్తి ప్రసాదిస్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి త్రికూట పర్వతానికి పో, అక్కడ ఒక సరస్సులో మొసలి వై పడుండు, చాలా కాలానికి ఒక హరిభక్తుడైన గజరాజు వస్తాడు, ఆ గజరాజు గారి కాళ్ళు పట్టుకుని పీడించి ఆయనతో యుద్ధం చెయ్యి, అప్పుడు ఆ గజరాజు వాసుదేవుణ్ణి పరంధాముణ్ణి మన దైవాన్ని పిలుస్తాడు, అప్పుడు ఆయన చక్రం విడిచిపెడతాడు, ఆ చక్రం నిర్వక్రమై అవక్ర పరాక్రమంతో నీచక్రముడివైన నీ శిరస్సుని ఖండిస్తుంది, దాంతో నీకు విముక్తి అవుతుంది, ఈ పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకు, హాయిగా వెళ్ళి పద్మాగర్ గారి పురాణాన్ని గుంటూరులో కూర్చుని విను, ఇంకెప్పుడు ఎవరి కాళ్ళు పేక్కవు అనగానే ఆయన వెంటనే వచ్చి మొసలై పడ్డాడు. అప్పటికి 25,000 సంవత్సరాల క్రితం నుంచి అందులో ఉన్నట్టు పాపం మొసలి రూపంలో ఎన్నో జీవుల్ని తిన్నాడు, వాడికే వాడి కడుపులో పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో పాపం, ఇప్పుడు వాళ్ళందరినీ కూడా తరింపజేస్తూ శ్రీ మహావిష్ణువు చక్రం విడిచిపెట్టాడు. ఆ చక్రంతో వీడి తల తగ్గానే వీడు హూహూగా మారి గంధర్వుడిగా మారి విమానం ఎక్కాడు. ఇంకొక యోగం కూడా పట్టింది టండోయ్, ఇన్నాళ్లుగా వాడి కడుపులో పడి చచ్చిపోయిన కొన్ని లక్షల జీవరాశులున్నాయి, చేపల్ని పీతల్ని ఏనుగుల్ని అన్నిటినీ మింగేశాడు కదా వాడు, వీడి తల తగ్గానే ఆ కడుపులో కళేబరాలుగా ఎంతో పూర్వం చేరిన వాళ్ళకి కూడా విముక్తి ఇచ్చింది చక్రం. ఆ చక్రం ఎంత గొప్పదండి, అది ఇన్ని లక్షల జీవరాశులు కూడా ఇదివరకు మొసలి తిన్నప్పుడు మేము చచ్చి నరకానికి పోయామనుకున్నాం, దుర్మార్గుడు వాడని తిట్టుకున్నాం, ఇప్పుడు ఈ చక్రం వల్ల మనం కూడా చక్కగా వైకుంఠానికి పోతున్నామని ఆ మొసలి రూపంలో ఉన్న ఆ హూహూకి దండం పెట్టారు, గజరాజుకి దండం పెట్టారు, వాసుదేవుడికి నమస్కరించి 8,000 సంవత్సరాలు తపస్సు చేసినా పొందలేని వైకుంఠానికి పోయారట. ఆ మొసలి మనల్ని మింగినా బాగుండు అనిపిస్తోంది కదా, అంత తేలికేం కాదనుకోండి అది. ఆ విధంగా అందరినీ తరింపజేశాడు ఆయన, మొత్తం మీద హూహూ అనేవాడు దండం పెట్టి హాయిగా గంధర్వలోకానికి పోయాడు. ఇప్పుడు ఈ ఏనుగు గారికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఆయన కథ కూడా చెబుతున్నాను విను. అవనీనాథ గజేంద్రుడా మకరితో ఆలంబుగా వినిచముల్ ద్రవిడాధీసుడ తండు పుణ్యతముడు ఇంద్రద్యుమ్న నాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీత మౌన నియతిన్ సర్వాత్మునారాయణున్ సవిశేషంబుగ పూజ చేసను మహాశైలాగ్రభాగంబునన్. పూర్వం ఈ దక్షిణ భారతదేశాన్ని ద్రవిడ దేశమని పిలిచేవారు, అనగా తమిళ ఆంధ్ర కేరళ కర్ణాటకములనే నాలుగు కలిపి ఒకేసారి ద్రావిడ దేశముగా పిలవబడేది, దక్షిణ భారతం దక్షిణావర్తమని కూడా పిలిచేవారు. ఈ మొత్తం భూమండలాన్ని కొన్ని కల్పముల క్రితం ఎప్పుడో 4వ మనువు కాలానికి ముందు ఇంద్రద్యుమ్నుడని ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయన పరమ భాగవతోత్తముడు, అంత విష్ణు భక్తి కలిగిన వాడు ఎవడో ఉండడు, నిరంతరం వైష్ణవనామాన్ని ధరించి నారాయణ వాసుదేవ అని ఆయననే స్మరించి తన జీవితం అంతా ఆయనకే అంకితం చేశాడు. ఒకనాడు ఆయనకి వైరాగ్యం వచ్చింది, భార్యల్ని పిలిచి, భార్యామణులారా ఇంక నేను ఈ సంసారం చెయ్యలేను, రాజ్యాన్ని పిల్లలకు అప్పగించి నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను, వెళ్ళిపోతాను, మీరు కూడా నన్ను వదిలిపెట్టండి అంటే వాళ్ళు అన్నారు మీరు లేకుండా మేము ఉండలేమండి బాబు, మీరంటే మాకు అభిమానం ప్రాణం, భర్త ఎక్కడుంటే భార్యలు అక్కడే ఉండాలి, మీరు సన్యాసం పుచ్చుకుంటే ఆ కాషాయం మీరు కట్టుకుని మాకు కూడా సన్యాసిని దీక్ష ఇవ్వండి అన్నారు. భార్యల మాట కాదనలేక ఈయన దీక్ష పుచ్చుకుని దండధారి అయి సన్యాసం పుచ్చుకుని భార్యల్ని కూడా ఆడ సన్యాసినులు చేశాడు. ఈ విధంగా భార్యలు సన్యాసినులు, భర్త గారు సన్యాసి అయితే ఈయన దగ్గర ఉన్న మంత్రులు అన్నారు, మహారాజా ఇన్నాళ్ళు మీ ఉప్పు తిని తిరిగాం పెరిగాం, మీరంటే మాకు అభిమానం, మీరు లేకపోతే మేము రాజ్యంలో ఉండలేం, మీ పిల్లలకి మా పిల్లల్ని మంత్రులుగా ఇస్తాం, మేము కూడా మీతో వస్తాం, మాకు కూడా దీక్ష ఇవ్వండి అంటే ఈ మంత్రులకు కూడా సన్యాసం ఇచ్చాడు. ఇప్పుడు ఈయన దగ్గర పనిచేస్తున్న సేనాధిపతులు భటులు వచ్చి మేము కూడా మీతో వచ్చేస్తామండి, మా పిల్లలకి మా పదవులు ఇస్తామండి అన్నారు. చివరికి ఏమైంది, సన్యాసం పుచ్చుకున్న ఈయనకి రాజ్యంలో బంధంలాగా ఈయనతో పాటు ఆయన భార్యలు మంత్రులు సేనానులు భటులు అందరూ వచ్చేశారట ఆయనతో పాటు, కాకపోతే అందరూ సన్యాస దీక్షతో వచ్చారు. ఈ అందరూ కలిసి వీళ్ళంతా మహాపరమ పవిత్రమైనటువంటి ఒకనొక పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళి వాళ్ళు మహాపర్వతం మందర పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారట. ఆయన అక్కడికి వెళ్ళి వీళ్ళందరితో కలిసి, ఇదిగో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు మనకి బంధం ఉండేది, ఇప్పుడు వైరాగ్యంతో ఉన్నాం. వైరాగ్యంలో మనం పూర్వంలాగా మళ్ళీ ఈ సంసార బంధాలు ప్రేమలు ఇవేం పెంచుకోకూడదు. నిత్యం ఎవరి దారి వారిది, ఆ బండరాయి మీద నువ్వు, ఈ బండరాయి మీద నేను, ఎవరి దారిని వాళ్ళు కూర్చుని నారాయణ స్మరణ చేద్దాం. దొరికితే తిందాం, లేకపోతే ఊరుకుందాం, మౌనముగా ఉందాం, తక్కువ మాట్లాడదాం, సాధ్యమైనంత వరకు భగవత్ కథలే పలుకుదాం అనుకున్నారట. ఈ విధంగా వీళ్ళంతా కలిసి వైష్ణవ దీక్షతో అక్కడ బతుకుతున్నారు, అకలంక స్థితితో ఉన్నారట. ఈ పద్యములు, రెండు పద్యములు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. పుణ్యతముడు ఇంద్రద్యుమ్న నాముండు, వైష్ణవ ముఖ్యుండు, గృహీత మౌన నియతిన్, అంటే మౌన వ్రతం పెట్టుకుని, మౌన వ్రతం లేకుండా తపస్సు చేయకూడదు గనక, సర్వాత్ము నారాయణున్ సవిశేషంబుగా పూజ చేసెను మహాశైలాగ్రభాగంబునన్. ఒకనాడానుపుడచ్చుతు మనములో ఊహింపుతు మౌనియై అకలంక స్థితి నున్నతో కలసెదుండ చోటికి వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢ లుబ్ధ కరీంద్రోత్తమయోని బుట్టుమని శాపం విచ్చే భూవల్లభ. ఒకరోజు నా మహారాజు గారు మౌనవ్రతంతో కూర్చున్నాడు, నారాయణ అనుకుంటున్నాడు. తెలియకుండానే కొంచెం కొంచెం అహంకారాలు వస్తాయి. ఈయనకి ఏమనిపించిందిట, నా అంత గొప్ప భక్తుడు లేడు, వైష్ణవ భక్తుల్లో నేనే గొప్పవాణ్ణి, ఎవరొచ్చినా నాకే దండం పెట్టాలి, నేను ఇతరులకు దండం పెట్టడం ఏమిటి అనుకున్నాడు. అలా అనుకున్న సమయానికి అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. అగస్త్యుడు రాగానే లేవాలి కదా, లేవలేదు, పూజ చెయ్యలేదు, కనీసం రండి కూర్చోమని లేదట. అలా తిరస్కారంగా చూశాడు, ఆయన నాకు దండం పెట్టాలి కానీ నేను పెట్టడం ఏమిటని. దాంతో ఆయనకు కోపం వచ్చింది, ఒరే మూర్ఖుడా అన్నాడు. అక్కడితో అగల లుబ్ధ అన్నాడు. లుబ్ధ అంటే ఏమిటో తెలుసా, బోయేవాడు అని. బోయేవాడికి మర్యాద తెలియదు, నువ్వు అలా బోయేవాడిలా మర్యాద లేకుండా ప్రవర్తించావు, ఇది నీ అహంకారానికి పరాకాష్ట, పెద్దలు వచ్చినప్పుడు గౌరవించడం అనే సంస్కారం లేని నీవు హరిభక్తుడు ఎలా అవుతావు, కాబట్టి భూలోకంలో నీవు ఏనుగుల కడుపున పుట్టు, అది కూడా మామూలు ఏనుగు కాదట, కరీంద్రోత్తమయోని, గజరాజు గారి వంశంలో గజరాజుగా పుట్టు అన్నాడు. మళ్ళీ పనికిమాలిన ఏనుగులైతే సర్కస్ ఏనుగులకు ఉపయోగం ఏమున్నది, అందుకని గజరాజుగా పుట్టు అనగానే ఆ మునిపతిని అవమానించిన ఘనుడు ఇంద్రజ్యుమ్న విభుడు కౌంజరయోని జననం బందెను విప్రులకని అవమానింపతగదు ఘనపుణ్యులకు. ఆ మునీశ్వరుణ్ణి అవమానించి లేవకుండా పూజించకుండా ఉన్న కారణము చేత ఇంద్రజ్యుమ్న మహారాజు గారు ఏనుగుల కడుపున పుట్టాడు. కాబట్టి ఎంత పుణ్యాత్ముడైనా విప్రులని అవమానం చెయ్యరాదు. ఇప్పుడు కర్మయోగం ఏమిటంటే ఆయనతో ఉండడం వల్ల, ఆయన వెంట ఆయనతో పాటు దీక్ష తీసుకోవడం వల్ల కరినాథుడు అయ్య నాథుడు, అతడు ఎలాగో ఏనుగయ్యాడు. కరులయిరి భటాదులెల్ల, అతని భటులు కూడా ఇతని తిండి తినడం వల్ల వాళ్ళు ఏనుగులయ్యారు. భార్యలు ఆడ ఏనుగులయ్యారు, మంత్రులు మంత్రి ఏనుగులయ్యారు. మొత్తం మీద ఈ కంత్రిత్వం పోదు, ఈ బంధం పోక అంత మళ్ళీ ఏనుగులయ్యారట. ఇన్నాళ్ళకి పూర్వజన్మలో నిరంతరం హరిస్మరణ చేసిన పుణ్యం ఫలించి, ఇన్నాళ్ళకి ఫలించి, ఆ జన్మలో చేసిన హరినామస్మరణ ఫలితం, కష్టం రాగానే అందుకని దేవుడు గుర్తొచ్చాడు. అర్థమైందా మీకు, పూర్వంలో ఆయన పరమ భాగవతోత్తముడు, వైష్ణవుడు కాబట్టి ఇప్పుడు భగవంతుడు గుర్తుకొచ్చి వెంటనే పిలవగానే ఆయన వచ్చాడు, ఈయనకి బంధ విముక్తి కలగజేసి వారిని నిమిరి ఈ అందరినీ శాశ్వతంగా వైకుంఠానికి పంపాడు. ఇప్పుడు ఆయనతో ఉన్నటువంటి భటులు భార్యలు మొత్తం అందరూ కూడా ఆయనతో కలిసి వైకుంఠ ప్రవేశం చేశారు. ఇందరినీ వైకుంఠానికి పంపి ఇప్పుడు తిరిగాడు ఆయన లక్ష్మీకేసి. ఆ లక్ష్మి, ఇందాక నీ కొంగుచ్చుకున్నాను, అన్నీ తెలుసు ఆయనకి, తెలియకుండా ఎందుకుంటుందండి ఆయన. అందుకని లక్ష్మీకేసి తిరిగి ఏమి ఎరగనట్టుగా, లక్ష్మి నీ చేలాంచలంబు బట్టుటక అలో ఏమంటి నన్ను నంభోజముఖి, ఇందాక గజరాజ మోక్షణం కోసం వస్తున్నప్పుడు నీ కొంగుచ్చుకుని ఈడ్చుకుని వచ్చా, అప్పుడు నీ కొంగు బుచ్చుకు లాక్కొస్తూ ఉంటే నువ్వు అడుగుదామని ముందుకి వెనక్కి అడుగులు వేసి లోపల లోపల కొనుక్కున్నావు, నాకు తెలుసు ఏమనుకున్నావు అన్నట్ట. నాకు మీ సంగతి తెలీదా, మీరు కొంటివారు, అన్నీ తెలుసుండి మళ్ళీ నన్ను అడుగుతారు ఎందుకు, నేనేమనుకుంటాను, ఏ ముహూర్తంలో నా మెళ్ళో తాళి కట్టారు, అప్పటి నుంచి మీ జీవితం లోకానికే తప్ప నాకు ఎప్పుడూ అంకితం కాదు, ఎవడో పిలుస్తాడు భూలోకం నుంచి అక్కడికి పోతారు, ఆ మహానుభావులు మీరు, మీరు అలా ఉండడమే నాకు ఇష్టం, కానీ నాకున్నది అలా ఒకటే కోరిక, పాపం ఇంత కష్టపడి రోజు కంటే 10 నిమిషాలు ఎక్కువ తీసుకుని పద్మాగర్ గారు ప్రాణం తీస్తున్నా వినిపించుకోకుండా, కదలకుండా, ప్రసాదం కోసం వెంపర్లాడకుండా, భోజనం పట్టించుకోకుండా ఇంతసేపు ఈ పురాణం విన్నారు వీళ్ళు, వీళ్లను అనుగ్రహించండి అంది ఆవిడ. ఆవిడకి ఎంత అభిమానం,
శ్రద్ధగా పురాణం విన్నవారిని అనుగ్రహించండి అనగానే ఆయన వెంటనే ఏమన్నాడు, గజరాజ మోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడిచ్చును గజతురగ స్యందనములు కైవల్యంబును. ఆయన దీవించాడు. ఈ గజరాజ మోక్షణమును విసుగు లేకుండా నిజమైన భక్తితో శ్రద్ధతో పూర్తిగా విన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఆ గజరాజును అనుగ్రహించినటువంటి శ్రీమన్నారాయణుడు సకల శుభములను ఇస్తాడు. వినడము, చదవడము, ఇతరులకు చెప్పడం, ఇందులో ఏది చేసినా గజరాజ మోక్షణం అనే కథ విన్నవారికి సకల శుభాలు వస్తాయి. ఎటువంటి శుభాలు ఇస్తాట? గజ ఏనుగులు ఇస్తాడు, తుర్రగా గుర్రములను ఇస్తాడు, స్యందనములు రథములు ఇస్తాడు, అంటే సకల సంపదలు ఇస్తాడు, వాహనాలు ఇస్తాడు. ఆఖరణ కైవల్యంబున్, అది కూడా అన్నాడు, మోక్షం కూడా ఇస్తానన్నాడు. ఇప్పుడు ఒక ఆయనకు అనుమానం వచ్చింది, ఏనుగుని ఇస్తే మేమెక్కడ పోషిస్తామంటే? అసలు మాకున్న ఇళ్ళే అపార్ట్మెంట్లు కంపార్ట్మెంట్లు అంటే కలియుగంలో ఏనుగు అంటే అర్థం ఏంటి? ఇన్నోవా కారు, కాస్త పెద్ద కారు అన్నమాట. తురగా అంటే చిన్న కారు, కొంచెం మారుతి ఆల్టోలు 800లు. చందనం అంటే అటు ఇటు కాకుండా స్విఫ్ట్ డిజైర్ కారు అనమాట, మా కారు లాంటిది. ఈ విధంగా వాహనములను అంతరార్థం ఆయా కాలమునకు కావలసిన వాహనములు ఇస్తాడు, ఆ వాహనములతో కూడిన భోగములు ఇస్తాడు, మోక్షం ఇస్తాడు ఆయన. ఇంతేకాకుండా ఆయన ఇంకో మాట అన్నాడు, ఓయ్ లక్ష్మి, నీ ముఖము ద్వారా లోకానికి ఒక సందేశం ఇస్తున్నాను. ఎవరైనా ఈ కథని పొద్దున్నే లేచి తలుచుకుంటే అటువంటి వారికి ఆ రోజంతా దిగ్విజయం ఇస్తాను. ఈ కథ లేవగానే ఒక్కసారి తలుచుకుంటే చాలు, మొత్తం కథ అంతా గుర్తుకు తెచ్చుకోకర్లా. గజేంద్ర మోక్షం అనుకున్న వారందరికీ ఆ రోజంతా కార్యసిద్ధినిస్తాను. అర్ధరాత్రి ఎవడైనా మెలకువ తెచ్చుకుని ఈ త్రికూట పర్వతం, గజరాజు గారు, నేను నిన్ను తీసుకురావటం, రక్షించటం, మోసలి ఇవన్నీ తలుచుకున్న వాడికి దుస్వప్న భయం ఉండదు, సకల శుభములు వస్తాయి అని అనుగ్రహించాడు. ఇది గజేంద్ర మోక్షణ ఘట్టం. రేపు మనం క్షీరసాగర మథన ఘట్టంలోకి అడుగు పెడతాం. ఇంకా క్రమంగా బలిచక్రవర్తి కథ వస్తుంది కాబట్టి రేపు యథాప్రకారం 6:20కే రండి, మళ్ళీ రేపు కలుసుకునేదాకా. మరి మేము చాలా గొప్ప యాత్రకోదానికి వెడుతున్నాం, నైమిషారణ్యానికి వెడుతున్నాం. ఆ యాత్రకు కూడా రాదలిచినటువంటి వారు మా పరమశిష్యులైన హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదిరాజు రామ్మోహన్ గారు. ఇక్కడే లుంగీ కట్టుకుని బనీని మాత్రం వేసుకున్నాయని కలుసుకోవచ్చు. తప్పక నైమిషారణ్యం, నేపాల్ యాత్ర ఉన్నది, చాలా వాల్మీకి ఆశ్రమం కూడా చూపిస్తున్నాం. రాదలిచిన వారు రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.